చేష్టలుడిగిన అర్జునుడికి కర్తవ్య బోధ చేసి నూతన ఉత్సాహంతో కార్యసాధనకు ఉద్యుక్తుడవ కమ్మని ప్రోత్సహించడమే గీతాచార్యుని ఉద్దేశం. నాటి గీతోపదేశమే నీటి యువతకు కూడా మార్గదర్శకంగా నిలుస్తోంది. ప్రాకృత సంహిత భగవద్గీత. భగవద్గీతపై ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఇప్పుడు సాయి యువత సందేహాలకు శ్రీ నరసింహరావు గారి సమాధానాలు వింటారు.
మీ దగ్గరికి ఒక ముఖ్యమైన విషయం కోసం వచ్చాము. మేము బయట సమాజంలో తిరుగుతున్నప్పుడు మా యూత్ దగ్గర కానీ, ఆఫీస్లో కానీ, కాలేజ్లో కానీ, సొసైటీలో మాకు దైవానికి సంబంధించిన డిస్కషన్ చేస్తున్నప్పుడు చాలా విధమైనటువంటి ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నారు. సో వాటికి మేము సరైన సమాధానము చెప్పలేకపోతున్నాము. సో ఈ సమాధానాలు మాకు మీ దగ్గర దొరుకుతాయని చెప్పేసి వచ్చాము. ఇలా మేము తిరిగినప్పుడు మేము కలెక్ట్ చేసిన చాలా క్వశ్చన్స్ లో చాలా మంది అడిగిన క్వశ్చన్, అసలు భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఉన్నాడని ఎలా తెలుసుకోగలము?
ఓం శ్రీ సాయిరాం. సంతోషం నాయనా. భగవాన్ బాబా దగ్గర మనం శ్రవణం చేసినటువంటి ఒక బోధలు, సనాతన సారథి చదివినటువంటి ఒక జ్ఞానం ద్వారా స్వామి యొక్క కృపచే మీ సందేహాలకు నేను సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓం శ్రీ సాయిరాం. ఇప్పుడు మొదటి ప్రశ్న, భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత. కృష్ణుడు 10వ అధ్యాయంలో చక్కని 20వ శ్లోకంలో ఈ మాట చెప్పినంటే, నేను ఆత్మరూపంగా అందరి హృదయాలలో ఉంటాను. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత. ఈ క్షేత్రం అనే శరీరంలో క్షేత్రాన్ని తెలుసుకుంటూ నేను తెలివి రూపంగా మీ అందరిలో ఉన్నాను. ఇదే మాటను స్వామి చెప్పినాడు. ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా, కంటికి కనబడకుండా ఉన్నాడయా. దేవుడనగా పరదేశమున లేవుడు, దేవుడను ఉండు తన దేహమందే. ఇది ఉపనిషత్తుల సారాన్ని స్వామి మనకి ఇంకా సులభంగా చెప్పినాడు విషయాన్ని. కాబట్టి నేను ఉన్నానా అని ప్రశ్న మీరు వేసుకోండి. నేను ఉంటే ఆ దేవుడు ఉన్నట్టే. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాట వెనుక, నేను చూసే ప్రతి చూపు వెనుక, నేను వినే ప్రతి శబ్దం వెనుక ఆ దైవశక్తి ఇమిడే ఉన్నది. భగవంతుడు అనగా ఒక వ్యక్తి కాదు, భగవంతుడు ఒక మహాశక్తి. ఆ మహాశక్తికే భగవంతుడని పేరు. కాబట్టి ఈ భగవంతుడు అన్ని ప్రాణులలో ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం, అన్ని ప్రాణులలో వ్యాపకమై ఉన్నటువంటి శక్తికే భగవంతుడని పేరు. సాయిరాం.
సాయిరాం సార్, సో భగవంతుడు ఉన్నాడు అని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. మరి భగవంతుడు ఉన్నప్పుడు ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్న విషయాలు గాని, లేకపోతే మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలు గాని ఎక్కువ చూస్తుంటే మంచివారికి ఎక్కువ కష్టాలు వస్తుంటాయి. మరి మంచివారిని భగవంతుడు ఎందుకు కష్టాల్లో నెడతాడు? వారికి ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తాయి? కొంచెం వివరించగలరా?
తప్పకుండా సాయిరాం. ఇక్కడ మంచివారు అంటే భగవంతుని వైపు ప్రయాణించే వారు, లౌకిక విషయాల నుండి దూరంగా ఉన్నవారు, ఈ చెడు ప్రవర్తనలు దూరంగా ఉన్నవారు అని అర్థం. అటువంటి అప్పుడు భగవంతుడు వాళ్ళకే కష్టాలు ఇస్తున్నట్టు మనకు అనిపిస్తున్నది. అంటే భగవంతుడు మన మీద పగబట్టి కష్టాలు ఇస్తున్నాడా, లేక ప్రేమతో కష్టాలు ఇస్తున్నాడా? కష్టాలంటే మన యొక్క పాపక్షయాన్ని అన్నింటిని కూడా నశింపజేసేదానికి మనకు కష్టాలు వస్తాయి. భోగాలు అనుభవిస్తున్నదంటే మన పుణ్యం ఖర్చు అవుతుంది, కష్టాలు వస్తున్నాయంటే మన పాపం పోతుంది. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, మంచివారి కష్టాలు ఇచ్చి తొందరగా తనలో చేర్చుకోవడానికి కొరకు, వానికి జ్ఞానాన్ని కలిగించడానికి కొరకు చేస్తాడు. చిన్న కథ, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు మహాభారతంలో చిన్న ఘట్టం. ఆయన బ్రాహ్మణ వేషంలో అర్జునుడు తీసుకుని ఒక బ్రాహ్మణు ఇంటికి వెళ్తాడు. బీద బ్రాహ్మడు, భార్య లేదు, ఒక్కడే ఉన్నాడు, ఒక ఆవు, చిన్న పూరిగుడిసె ఉన్నది. ఆయన మంచి అతిథి పూజ చేసేటువంటి మహాభక్తుడు. కృష్ణ పరమాత్ముడు అర్జునుడు బ్రాహ్మణ రూపంలో పోగానే మార్నింగ్ కరెక్ట్ గా, అయ్యో స్వామి ఇది నా అదృష్టము, సాక్షాత్ భగవంతు రూపంగా మీరు వచ్చినారు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక చక్కని ఆవు పాలు ఆయనకు ముందు పెట్టి, స్వామి మీరు స్వీకరించండి అని ఇచ్చినాడు. అప్పుడు ఆయన సంతోషంగా తీసుకుని ఆయన వచ్చేస్తూ ఆయన మనసులో, వీని గుడిసె కాలిపోను, వీని ఆవు చనిపోని అని బయటకు వచ్చినాడు. అర్జునుడు అంటున్నాడు, స్వామి ఇది ఎంత ఘోరం, ఇది అపచారం కదా, మన భక్తునికి ఇటువంటి ఆశీర్వాదం మా స్వామి, మీరు సాక్షాత్ పరమాత్మ అని అంటే ఆయన అంట, నీకు తెలియదు నాయన, నా ఎంబర్ రానట. అది ఇంకా కొంచెం దూరం పోతే ఆ ఊరు ప్రెసిడెంట్ గారు, ఏది ఈ సమితి ప్రెసిడెంట్ ఉంటారు కదంట పెద్ద, ఆయన భవంతి ఆ భవనంలో పోయినాడంట. అక్కడ పోయి చూస్తా కల వీళ్ళు చూస్తే ఇద్దరు బ్రాహ్మణులు, అరే ఎవరో బ్రాహ్మణులు వచ్చినారు, ఈ భోజనం లేకుండా తినలేకుండా తిరిగి అలవాటు భిక్షం ఎత్తుకునేది, సరే ఏదో రో ఇక దక్షిణలు ఇచ్చి పంపండి అని చెప్పేసి వాడు నిర్లక్ష్యంగా పోయినాడంట. వాళ్ళు ఏదో కష్టంగా లోపలికి పోతే కూర్చోబెట్టి అయ్యగారు అని చెప్పేసి ఏదో నాటకం చేసి ఏదో కొంత వారికి దక్షిణ ఇచ్చి భోజనం పెట్టి పంపిస్తాడంట. బయటకు వచ్చినాక అంటున్నాడంట కృష్ణుడు, అయ్యే వీనికి అష్టైశ్వర్యాలు అభివృద్ధి కావుగాక, వీడు ఇంకా ధన సమృద్ధి కలుగుగాక అంటే, బావా ఇది మరీ టూ మచ్, నేను ఇంకా దీన్ని తట్టుకోలేను, నువ్వు చెప్తున్నది ఇదే బాబా, మన భక్తున్నేమో నాశనం కమ్మంటివి, వీడి దుర్మార్గునేమో ఇంకా పెరుగుమంటివి, ఏం స్వామి నీ మాయ అంటారే, నీకు తెలియదురా నా భక్తునికి ఆ గుడిసె ఆవు రెండే అడ్డమునేరా, అది పోతే వాడు డైరెక్ట్ నా దగ్గరికి వస్తాడు, వీడు ఈ ధనము చేత ఇంకా పాపం చేసి 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 మూడా జన్మని జన్మని ఆ తప్పుడు పనులు చేసుకుంటూ చేసుకుంటూ అధపాతాలకి పోతాడరా, అర్థమవుతుందా? కాబట్టి నేను నా భక్తులకు కష్టాలు ఇస్తున్నట్టు ఎందుకురా, కష్టాలతోటే వాడు పవిత్రుడవుతాడు. బంగారం మట్టితో కూడుకున్నప్పుడు పవిత్రం కావాలంటే ఏం కావాలి, అగ్నితప్తం కావాలి, అగ్ని చేతనే పవిత్రం అవుతుంది. నా కష్టాలన్నీ ఇస్తే వాడిని పవిత్రం చేసి నాలో చేర్చుకుంటా, అందుగురించి భగవంతుడు మంచి వాళ్లకు కష్టాలు వస్తాయని ఇది సాయిరామ్.
సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు కృష్ణుడు అర్జునుడు అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది, పాండవులు పాండవులను చూసుకుంటే వాళ్ళు ఒక మార్గంలో కంటే మంచి మార్గంలో ఉన్నప్పుడు ఎక్కువ కష్టాలు అనుభవించారు. సో దీన్ని బట్టి మనిషి మంచి మార్గంలో ఉన్నప్పుడు ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నాడు, అలా ఎందుకు జరుగుతుంది?
ఇప్పుడు ధర్మాన్ని మనము పాటించాలన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, అధర్మాన్ని చేయడాని కొరకు ఈజీ. ఇప్పుడు నేను పైనుండి కిందికి పడిపోవాలంటే ఏం చేయాలా, లేదు పైకి ఎక్కాలంటే ఏం చేయాలా? పైకి ఎక్కడం కష్టమా, కింద పడడం కష్టమా?
పైకి ఎక్కడం కష్టం.
అదే మాదిరిగా ధర్మాన్ని ఆచరించి పైకి ఎక్కడం అంటే నీకు నివృత్తి మార్గం ఈశ్వరుని చేరుకోవడం అనేటువంటి పద్ధతి అన్నమాట. ఈ ప్రవృత్తి పతనం కాకపోయే పద్ధతి. కాబట్టి జనరల్ గా ప్రజలు ఏమనుకుంటారంటే ఇదే బాగుంటుంది అనుకుంటారు, శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి ఒక పరమాత్మను పొందడమే కష్టం. కాబట్టి మంచి మంచి అని నేను అంటున్నానంటే మంచి అంటే వ్యవహారిక మంచి, పారమార్థిక మంచి రెండు చెప్పుకోవాలి. వ్యవహార దృష్టిలో నేను బాగుండాలా ఇతరులు బాగుండాలా అనేది ఒక మంచిది, అది కాకుండా నా ఆత్మలాభం కొరకు నా మోక్షాన్ని కొరకు పొందేదానికి అది కూడా మంచి మార్గమే, ఇది శ్రేష్టమైనది. కాబట్టి ఇక్కడ పాండవులు అనే దానికి మీరు అన్నందుకు నేను కొద్దిగా ఈ విషయంలో కొద్దిగా మీకు క్లారిటీ చెప్పదలుచుకున్నా. పాండవులు ధర్మబద్దమైన జీవితాన్ని గడిపినారు, కష్టాలు పడ్డారు, కష్టాలు పడినంత మాత్రాన వాళ్ళు అడవిలకు పోయి మహాత్ముల యొక్క ఉపదేశాలు విన్నారు, సాల్సత్తుల సేవ చేసినారు, వాళ్ళు తపస్సు చేసినందుకు ఎంతో పవిత్రత సంపాదించినారు, తద్వారా భగవంతుని యొక్క కృపకు పాత్రులైనారు. అదే భోగాలు అనుభవిస్తున్నటువంటి యొక్క కౌరవులు వాళ్ళ పరిస్థితి ఎలా అయింది, కాబట్టి దీన్ని బట్టి మనం చూసుకోవాలి. కాబట్టి మంచి ఎప్పుడు మంచి, ధర్మంలోనే కాపాడుతుంది, ధర్మం రక్షతి రక్షిత.
సార్ మరి భగవంతుడి సృష్టిలో ఉన్నప్పుడు ప్రకృతి వైపరీతాలు ఎందుకు సంభవిస్తున్నాయి, వీటిని ఎలా ఎదుర్కోవాలి?
సాయిరామ్, ఇక్కడ భగవంతుడు ప్రపంచంలో అంతటా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే భగవంతుడు ఉన్నప్పుడు కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రకృతి వైపరీత్యాలు అంటే అర్థమేమి? ఇప్పుడు సునామీ గాని, తుఫాన్లు గాని, వరదలు గాని, ఇటువంటి వస్తే కూడా ప్రకృతి వైపరీత్యాలు, నేచురల్ కెలామిటీస్ అంటాం మనం. అయితే ఇక్కడ ప్రజలు ధర్మబద్దమైనటువంటి మార్గం ఎప్పుడు మనము వదిలిపెడతామో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ భగవంతుడు ఉంటాడు, ఉండి ఈ ధర్మానికి విరుద్ధంగా ఎప్పుడు పోతాడో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మానవులకు మూడు రకాల దుఃఖాలు, ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఈ త్రివిధ తాపములు అంటాం. ఈ త్రివిధ తాపముల నుండి భగవంతుడు మనల్ని కాపాడాలని చెప్పేసి మనము శాంతి 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 అని మూడుసార్లు అంటాం మనం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇది ఆది దైవిక తాపం అంటారు, ఇది భగవంతుని నుండి వచ్చేటువంటిది. ఇది భగవంతుడు ఎందుకు చేస్తాడు? అధర్మం ఎప్పుడు ఎక్కువైతుందో ధర్మాన్ని రక్షించడానికి కొరకు, అధర్మాన్ని అణచివేయడానికి కొరకు ఏదో ఒక రూపంగా తన యొక్క కోపాన్ని ఈ ప్రకృతి మీద గాని ప్రజల మీద గాని తీస్తా ఉంటాడు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవం. అంతేగాని ఎవరి మీద భగవంతునికి వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అది ఉండదు, ఎవరిని శిక్షించాల్సినటువంటి పని ఆయనకు లేదు. కాబట్టి ఇది ప్రకృతి యొక్క నేచురల్. ఏదన్నా ఇప్పుడు మనం ఇప్పుడు బాంబే గాని కొన్ని రాష్ట్రాలలో చూసినారు మీరు, వాళ్ళు సముద్రాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్కరేజ్ చేసుకుంటూ పోతున్నారు. ఎంత ఉండాలనో అంత ఉండాలా. వెన్ యు ఆర్ ఎక్సీడింగ్, మహాత్మా గాంధీ ఏమంటాడు, పర్సన్ హూ ఇస్ గోయింగ్ అగేన్స్ట్ ద నేచర్, నేచర్ విల్ టేక్ రివెంజ్ ఆఫ్ సచ్ పర్సన్. ఇది వ్యక్తిగతమే గాని, అది సామాజికమే గాని, వ్యష్టి గాని, సమిష్టి గాని, ధర్మ విరుద్ధమైన పనులు తగవు.
అంటే ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఇట్లాంటి
తప్పకుండా జరుగుతాయి సాయిరామ్.
సార్ ఇంకొక ప్రశ్న, బాధపడటము అంటే ఒకరిచే మనం బాధింపబడటము, లేకుండా మనం ఎవరన్నా బాధ పెడితే అది బాధ కిందిగా అవుతుంది. సో ఒకరిచే మనం బాధపడుతున్నామంటే అది మన పూర్వజన్మ కర్మల వల్ల మనం ఈ జన్మలో బాధపడుతున్నామా, లేక ఆ బాధ పెడుతున్నటువంటి వ్యక్తి రాబోయే జన్మలకి కష్టాన్ని తెచ్చుకుంటున్నాడు అన్నట్ట, ఎలా అనుకోవాలి?
ఇప్పుడు నాయన కొన్ని పరిస్థితులను బట్టి మనం దీన్ని విశ్లేషణ చేద్దాం. ఒకప్పుడు నేను ఎక్కడో ట్రైన్కో ఎక్కడో పోతా ఉన్నా, నాకు అర్జెంటుకి వెళ్తే నాకు ఆ ట్రైన్ దొరుకుతుంది. ఆ టికెట్ మాస్టర్ ఇంకెవరో వచ్చి నాకు ఆ ట్రైన్ మిస్ అయ్యేటట్టు చేస్తాడు అన్నమాట. అప్పుడు ఏమైంది అక్కడ, అసలు సమయానికి ఇస్తే నేను నాకు అది మేలు జరుగుతున్నది కాబట్టి నేను ఆ ప్రయాణానికి నేను చేరుకు అంటే నాకు సుగమం అవుతుండే. ఇప్పుడు ఈ వ్యక్తి వల్లనే కదా నేను అక్కడ పోలేదు. ఇటువంటి కొన్ని అంటే ఇది చిన్న ఉదాహరణ. ఒక నేను డ్యూటీకి వెళ్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నాకు ఇంక ఈ అపాయింట్మెంట్ కోరుకుపోతున్నా, ఎవడో ఒకడు మధ్యలో వచ్చేసి నాకు డిస్టర్బ్ చేసేసినాడు, అయితే అతనికి నాకు ఏ విధమైనటువంటి ఒక పరిచయము లేదు, అటువంటి కొన్ని అనాయాసంగా జరుగుతుంటే ఆ విధంగా జరిగినటువంటి అర్థమైంది, అతనికి మనకు మధ్యలో ఏదో పూర్వజన్మ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఉంటేనే ఆ విధంగా తటస్థించడం జరుగుతుంటది, కానీ అనవసరంగా మాత్రం జరగదు. అది కూడా అది కర్మదేవతల ఏర్పాటు ప్రకారంగానే జరుగుతుంది. ఎవడో ఒకడు బాంబు వేసినాడు, కరెక్ట్ గా వాడే చచ్చిపోయాడు. ఎందుకు, ఆ వేసే బాంబు వేసేకి పలాని వ్యక్తిని చంపాలనే ఉద్దేశం కాదండి, వాడు వేసేస్తాడు ఎవడు, వాడు సామూహిక ప్రారంభం ఉన్న వ్యక్తికి మాత్రం తగులుతుంది, అందరికి తగలదు. అది అర్థమైంది కదా. ఈ విధంగా ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంది, ఇప్పుడు ఏ వ్యక్తి మనపై కక్ష సాధింపుతో లేక బాధించాలనో, మనని బాధించి వాడు సంతోషపడాలనో, ఈ ద్వేషపూరితమైనటువంటి ఉద్దేశంతో మనకు కష్టాన్ని నష్టాన్ని కలిగిస్తే వాడు తప్పకుండా వాని పూర్వజన్మకు ఇప్పుడే వాడు కర్మను తయారు చేసుకుంటున్నాడు, అంటే ఏమి కష్టపడి కష్టాలు తెచ్చుకుంటున్నాడు అని అర్థం.
సరే ఇంకొక ప్రశ్న
చెప్పండి.
నార్మల్ గా మా స్నేహితులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు అడిగేది ఎక్కువ కామన్ ఎక్కువ సహజమైన ప్రశ్న ఏంటంటే, మనిషి కష్టాలను ఎదుర్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మంచిది, చాలా సంతోషం. కష్టాలు మనకి ఎందుకు వస్తున్నాయని చూపినాం కదా, ధర్మ విరుద్ధమైన పనులు చేసినప్పుడే కష్టాలు మనకు వస్తాయి. ధర్మబద్ధమైన జీవితం మనం గడిపినప్పుడు కష్టాలు రాకూడదు. కాబట్టి మనం మంచినే చేసే ప్రయత్నం చేయాల. మనకు స్వామి ఇచ్చినటువంటి ఒక స్లోగన్స్ ఏమి,
హెల్ప్
ఎవర్
హర్ట్ నెవర్.
వెరీ గుడ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఎవరిని కూడా నువ్వు హర్ట్ చెయ్యకు. ఎందుకు, అందరి హృదయాలలో ఉన్నది పరమేశ్వరుడే. ఎవరికి మేలు చేసినా భగవంతునికి మేలు చేసినట్టే. లవ్ ఆల్ సర్వ్ ఆల్. స్వామి ఇచ్చిన సందేశం మీకు మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మీరు నా అనుభవం మీకు చెప్తున్నానండి, ఉపనిషత్తుల సారమే భగవద్గీత అయితే నేనైనా భగవద్గీత సారమే స్వామి మన బోధ అంటే నేను, ఎందుకంటే నాకు కొంత పరిచయం ఉండేది ఈ లిటరేచర్ తోటి. చిన్న చిన్న విజుడు హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ అని ఒక మాట ఉన్నది, దాని అర్థం ఏంది, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం కదా. పరోపకారాయ పల్లంతి వృక్షాన్ని పలోపకార దుగ్ధంతి గావా పరోపకారాయ భగవంతి నద్య. అంటే పాలు ఆవులు ఇస్తున్నాయి, చెట్లు ఫలాలు ఇస్తున్నాయి, నది ప్రవహిస్తుంది, ఎందుకు కొరకండి, పరోపకారానికి. ఆ పరోపకారం నువ్వు చేస్తే తరిచిపోతావు కదా. పరోపకారం కంటే పుణ్యం లేదు, ఇతరులకు బాధించడానికంటే పాపం లేదని వ్యాస మహర్షుల వారు మహాభారత సారం చెప్పినాడు ఆ మాట. స్వామి ఒక్క మాట చిన్న ఏమన్నాడు ఆయన, హెల్ప్ ఎవర్ ఎసెన్స్ అంత వచ్చిందా లేదా చెప్పండి. మనకు మందబుద్ధులకు అర్థమయ్యేలాగా చాలా సింపుల్ గా ఈ మాట చెప్పినాడు. కాబట్టి నాకు మంచి జరగాలంటే నేను మంచినే చేయాలా, నాకు మామిడి పండు రావాలంటే నాకు మామిడి పండు విత్తనమే నాటాలా, బీంజు పోయే బబులు కాతో ఆమెకు ఆశయా తుమ్మ చెట్టు విత్తనం నాటి మామిడి పండు రమ్మంటే వస్తుందా? కాబట్టి నేను మంచి చేస్తే నాకు మంచి వస్తుంది, లేదు నేను మంచిని చేసినా నాకు చెడు వస్తుందంటే ప్రారంభంలో వచ్చినా బాధపడుకు, తప్పకుండా దైవానుగ్రహం చేత మనకు మంచే వస్తుంది, వచ్చి తీరుతుంది. సాయిరాం.
సో భగవంతుడు ఉన్నారని తెలుసుకున్నాము. అదేవిధంగా ఒక వ్యష్టిలోనూ భగవంతుడు ఉన్నాడు, అదేవిధంగా సృష్టిలోనే ఉన్నాడు, అదే సొసైటీలో అందరిలోనూ భగవంతుడు ఉన్నారు. మరి కానీ ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తుంటే మనిషి రోజు రోజుకి చాలా క్రూరంగా మారుతున్నాడు. దీనిని ఏ విధంగా నివారించగలం?
ఇక్కడ అందరిలో భగవంతుడు ఉన్నాడనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి వ్యక్తి ఇటువంటి పనులు చేయడు. ఒకవేళ ఇటువంటి పనులు చేస్తున్నాడంటే స్వార్థపూరితమైన వ్యక్తి మాత్రమే ఈ పనులు చేయగలుగుతాడు. తన స్వార్థానికి, తన కోరికలకు, తన ఇష్టారాజ్యానికి ఎవరు అడ్డు వచ్చినా అటువంటి వ్యక్తులపైన అతను ఏ విధమైన దురాక్రమణకు గాని రాక్షసత్వానికి గాని అతను వెనుకాడాడు. కేవలము అది తన స్వార్థమే తప్ప రెండోది ఉండదు అన్నమాట. నా మాటకు ఎదురు ఉండవద్దు, నాకంటే గొప్పవాడు ఇక్కడ ఎవడు ఉండవద్దు. ఇది ఈ భావన కేవలం ఈ భావననే. కాబట్టి నాకు ధనమున్నది, మందబలం ఉన్నది, వీటితోటి నేను అందరినీ కూడా సంవరించగలుగుతా, నాశనం చేయగలుగుతా, ఐఎమ్ ద కింగ్, నోబడి షుడ్ బి అబౌ మీ, అటువంటి వాడు మాత్రమే. దీనికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రాక్షసులందరూ కూడా ఇటువంటి దీనికి తారకాణం చెప్పుకోవచ్చు. కేవలము స్వార్థము, భోగలాలసత అనే దాని కార్యం. సాయిరాం.
సార్, ప్రతి వ్యక్తికి మంచి ఆలోచనలు ఎలా వస్తున్నాయో చెడు ఆలోచనలు కూడా వస్తున్నాయి కదా, మరి ఈ ఆలోచనలకి ప్రకృతికి ఏమైనా సంబంధం ఉందా?
తప్పకుండా, మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి మనకు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడు గుణాలు ఉన్నాయి. ఇక్కడ మన గీత కొద్దిగా రిఫర్ చేసుకుంటే, సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవాహ నిబద్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపుణ్ణి ఈ మూడు గుణాలు బంధిస్తున్నాయి అంటాడు. ఎట్లా బంధిస్తున్నాయి? ఏ గుణము దేనిచే బంధిస్తుంది అంటే, సత్వగుణము సుఖము చేత, జ్ఞానాసక్తి చేత, రజోగుణము కర్మాచరణ చేత, తమోగుణము ప్రమాద నిద్ర ప్రమాదము అంటే అజ్ఞానము చేత బంధిస్తున్నాయి సుమా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇవి ఈ విధంగా బంధిస్తూ ఉన్నప్పుడు నేను ఒక మంచి వాతావరణము, సాత్విక వాతావరణం చూసినప్పుడు అక్కడి పరిస్థితులు చూస్తుంటే నాకు ఎటువంటి భావాలు కలుగుతాయి? మంచి భావాలు కలుగుతాయి. ఒక దుర్మార్గుడు కూడా ఒక మంచి స్థానానికి పోయినాడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రశాంతి నిలయం తీసుకుందాం. వాస్తవంగా అతను బై నేచర్ ఈజ్ నాట్ ఎ గుడ్ మ్యాన్, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు, ఈ వాతావరణం చూసినప్పుడు ఆయనకి ఏ ప్రభావం పడుతుంది చెప్పండి? మంచి ప్రభావం పడుతుంది. సపోజ్ మనమే మంచి ఉండి ఉండి ఒక చెడు ప్లేస్కి పోయినామనుకోండి, ఇంకెక్కడో పోయినామనుకోండి, ఆ వాతావరణం చేత ఆ ప్రభావాలు మా మనసు మీద కూడా పడతాయా లేవా? అంటే కేవలము సాంగత్య దోషం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనిషి మీద పడేటువంటి దానికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఇవి బయటలో ఉండేటువంటి విషయాలను నా జ్ఞానేంద్రియాలు ఈ గ్రహించి నా మనసుకు అందిస్తాయి. మనసుకు అందించినప్పుడు నా మనసులో కలిగేటువంటి ప్రేరణ ద్వారా ఈ మనిషికి మంచి చెడు అలవాట్లు వస్తాయి. నాకు ఇతరులకు నేను మేలు చేయాలనుకుంటే మంచిది, ఇతరులను కష్టాలు కలిగించుకోవాలంటే మంచిది. ఎక్కడైనా ఆలోచనలు మనసులోనే కలగాలి. ఒకరిని తిట్టాలన్నా, ఒకరిని గౌరవించాలన్నా.
సరే, అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సృష్టిలో మంచి ఉంది, చెడు ఉంది
అయ్యా,
కానీ ఈ కాలంలో చూస్తే మనిషి ఎక్కువ చెడు వైపు ఆకర్షితులవుతున్నాడు. సో దీన్ని నివారించాలంటే మనిషి ఏ రకమైన సాధనలు చేయాలి?
ఇప్పుడు మంచి చెడు అనేటువంటిది సృష్టిలో ఒక భాగమే. రాత్రి పగలు, సుఖము దుఃఖము, లాభము నష్టము, ఇవి ప్రకృతిలో సహజము, ద్వంద్వాలు అంటాం దీన్ని. అయితే ఇక్కడ మనము వ్యక్తిగత సాధన చేసేటప్పుడు మంచి కొరకే ప్రయత్నం చేయండి. మంచి కొరకు ప్రయత్నం చేయడానికి కొరకు స్వామి మనకు ఏం చెప్పినాడు? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ఎక్కడో ఎందుకండి? నువ్వు కాటే ఇది కల్పవృక్షం, ఇక్కడ ఉన్నా వేరే వాటికు అవునా కదా? సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇంకేం కావాలి? ధర్మాలు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పినాడు. దైవీ సంపద, అసురీ సంపద. దైవీ సంపద ఏమే? సత్వగుణము, సత్యము, జ్ఞానార్జన, కపటం లేకుండుట, దానము, యజ్ఞము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, ఇట్లా అన్ని లక్షణాలంతా కూడా చెప్తున్నాడు. అయితే ఇక దుర్గుణాలు చెప్పాల్సిన పని లేదు, దుర్గుణాలు చాలా ఉన్నాయి. కానీ ఒక మాట చెప్తున్నాడు కృష్ణుడు, ఏమన్నాడు, దైవీ సంపద విమోక్షాయ నిబంధ ఆసురీమత. అంటే ఈ దైవీ సంపద మంచి గుణాలు నిన్ను మోక్షానికి దారితీస్తాయి, ఈ అసురీ సంపద నరకానికి దారితీస్తుంది. నాయన సెలెక్ట్ యువర్ సెల్ఫ్, నీకు ఏది కావాలో తీసుకో. కాబట్టి మంచి గారించే మనం పోయాలి. అయితే జనులు ఎందుకు వాడిపోయి మొక్కు చూపుతున్నారనే ఇంకొక ఆ ప్రశ్న మిగిలిపోయింది మనది. ఇప్పుడు జనులు ఎందుకంటే చెడు అలవాట్లకు అలవాటు పడిన వ్యక్తి ఒకేసారి మంచిగా రమ్మంటే అతను కొంత కష్టమైతాయి. ఎందుకంటే అలవాటు పడినాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మోకర్ ఉన్నాడు అనుకోండి, డ్రింకర్ ఉన్నాడు అనుకోండి, అరే నాయన ఇది వ్యసనం మంచిది కాదు, దాన్ని వద్దలే అంటాడు. సరే సార్, బాబా దగ్గరికి వచ్చిండు, ఏదో పుణ్యం చేసుకున్నాడు, ఏ పుణ్యమో ఉండు, వాడు వచ్చిండు, కూర్చున్నాడు, స్వామి చెప్పినాడు ఈ మాట, అరే ఈ మాట చేయాలంటే ఇప్పుడు నేను అనుకున్నా స్వామి దగ్గర చేయాలనుకున్నా, కానీ దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఆయనకు ప్రాబ్లం అవుతుందా? కదా, తప్పకుండా ప్రాబ్లం అవుతుంది. ప్రారంభంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది, క్రమంగా క్రమంగా సాధన చేసుకుంటూ పోతుంటే వస్తుంది. అంతేగాని జనులు ఎందుకు అటువైపోతున్నారంటే అనేక జన్మలలో మానవుడు చేసుకున్న సంస్కారాలు మనతో కూడా వస్తాయి. నేను ఇప్పుడు మానవ శరీరం ధరించినంత మాత్రాన నేను మానవుడు మానవులాగా బతక, మానవుడు పశువులాగా బతుకుతుంటాడు, ఇంకేదో రాక్షసులాగా వ్యవహరిస్తుంటాడు. ఎందుకు? గత జన్మలో సంస్కారాలు నాలో నిండి ఉన్నాయి. ఆ సంస్కారాలు ఏం చేశాయి? నన్ను నేను మంచి వైపు పోతుంటే మనల్ని లాగేస్తాయి. ఏమయ్యా ఈ రోజులతో నీ స్నేహం చేస్తే మమ్మల్ని వదిలిపెట్టి పోతావా నువ్వు, అట్లా పోతావు నువ్వు అని లాగుతుంటే అని మనవి. కాబట్టి ఆ విధంగా చెడు సంస్కారాల ప్రభావము చేత అతను వెనక్కిపోతుంటాడు. కానీ మనం అటువంటి అప్పుడు మనం ఏం చేయాలా? భగవంతుని ఆశ్రయించాలా. మన మనసులో అటువంటి ఒక్క చెడు భావాలు, కామ, క్రోధ, లోభ ఏదొస్తున్నా, మన నేను బాధిస్తున్నా కొంత గమనించి ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, స్వామిని స్మరించండి, ఆల్వేస్ యూ బి సక్సెస్ఫుల్. డౌట్ వద్దు మీకు సాయిరాం.
సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ రోజుల్లో సమాజంలో చూస్తుంటాం రోడ్ మీద వెళ్లేటప్పుడు గానీ మనుషులు వెహికల్స్ నడిపేటప్పుడు చాలా ర్యాష్ గా వెళ్తుంటారు. అంటే తోటి వారి గురించి ఆలోచించకుండా, తోటి ఉన్న చుట్టూన్న సమాజం గురించి ఆలోచించకుండా అలా వెళ్తుంటారు. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ సమిష్టి భావన లేని వ్యక్తి పరమేష్టిని పొందగలరు?
సమిష్టి వ్యష్టి, వ్యష్టి అంటే వ్యక్తిగతము, సమిష్టి అంటే కలెక్టివ్ గా. అయితే ఈ వ్యక్తి ఎవరైనా గాని నేను సుఖపడాలా అనుకున్నప్పుడు ఆయన తన సుఖానికి ఇతరులకు ఏ విధమైనటువంటి ఆటంకం కలిగించకూడదు. జియో జీనేదో, లివ్ లెట్ లివ్. నేను బతుకుతూ ఇతరులను కూడా బతికించే ప్రయత్నం చేయాల. ఇప్పుడు నా స్వార్థాని కొరకు నేను ర్యాష్ డ్రైవ్ చేసి ఇతరులకు నేను అన్యాయం చేస్తే ఎట్లుంటది? బాగుంటుందా? అది తప్పు కదా. కాబట్టి ఇది మంచిది కాదు. రెండో పాయింట్, ఇక్కడ ఈ సమిష్టి భావనతో మనం భగవంతుణ్ణి చేరొచ్చా లేదా అని పాయింట్ అన్నా కదా. ఈ సమిష్టి భావన అంటే ఏమి? వ్యక్తిగతంగా నేనుంటూ, నేను వ్యక్తిగతంగా నా సాధన చేస్తూ అందరిలో నాలాగానే ఆ భగవతత్వం ఉన్నదని భావన చేదా, మదాత్మ సర్వభూతాత్మ నా ఆత్మ ఇతరుల ఆత్మ ఒకటే అని చెప్పేసి చేతనైన సహాయం నేను తీసుకుంటూ ముందుకు పోవాలా? ఆత్మోపమేన సర్వత్ర సమం పశ్యతియో అర్జున, సుఖం వా ఎది వా దుఃఖం సయోగి పరమో మత. వాడు యోగులలో శ్రేష్ఠుడా? ఎవరా ఆయన అంటే, నన్ను ఎవరన్నా బాధ పెడితే నేను కష్టానికి దుఃఖపడతానో, నేను ఇతరులకు అదే కలిగిస్తే అతను దుఃఖపడతాడు, నేను ఇతరులకు మేలు చేస్తే సంతోషపడ్డప్పుడు నాకు సంతోషము ఇతరులకు సంతోషము అంటూ పరోపకారాన్ని కొరకు అందరికీ మేలు చేస్తూ ఉంటూ ఈ విధంగా ఈశ్వరుని ఒక సృష్టిలో నేను ఒక పాత్ర అనుకుంటూ మనము ఆ పరమేశ్వరుని పొందవచ్చు. మానవ సేవే మాధవ సేవ. దానికి మనకు స్వామి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పినాడు, ఒకటి కాదు రెండు కాదు. ఒక నది సముద్రంలో కలిస్తే ఏమైపోతుంది? అది సముద్రమే అయిపోతుంది. దాని ఇండివిజువాలిటీ ఉంటుందా? ఇప్పుడు నేను నేనంటే నా ఇండివిజువల్, కాబట్టి నా ఇండివిజువల్ని నేను తీసేసుకుంటేనే నాకు సమిష్టి భావన వస్తుంది. సమిష్టి భావనయే పరమాత్మ భావన. ఓం శ్రీ సాయిరాం.
సాయిరాం సార్, ఇప్పుడు మరి వ్యష్టి నుండి పరమేష్టికి చేసే ప్రయాణంలో చాలా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యలనే షడ్వర్గాలు చాలా శత్రువులుగా మనకి అడ్డు తగులుతూ ఉంటాయి. వాటిని మనం దాటడం ఎలా? సులభ మార్గం ఏమైనా ఉందా?
తప్పకుండా ఉంది సాయిరాం. ఇక్కడ కామ క్రోధ లోభ మోహ అనేటువంటి అరిషడ్ వర్గములని మనకు శాస్త్రం చెప్పింది. అసలు మొట్టమొదటిది కామమేనండి. ఈ కామము విఫలమైతే నీకు క్రోధం వస్తుంది. క్రోధం ద్వారా ద్వేషం అన్ని దాని సంతానం అండి. ఇది ఉంటే బీజం మాత్రం కామమే, అంటే కోరిక అని అర్థం. ఇక గీతలో మనకు చక్కగా చెప్తున్నాడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్చేసి ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోపి జాయతే, క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహా స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాద్ బుద్ధినాశః, బుద్ధినాశాద్ ప్రణశ్యతి. నాకు కోరిక పుట్టింది, వీడు మనసులో అనుకున్నాడండి, అనుకోని అది పొందాలనుకున్నాడు, ఎవడో అడిదలిగిండు, వాని మీద కోపం వచ్చేసింది. కోపం వచ్చినప్పుడు అతని సహనం కోల్పోయినప్పుడు అతని బుద్ధి వివేకం నశించింది. వివేకం నశించినప్పుడు ఏమైపోద్ది మనిషి? చేయరాని పనులు చేయడము, మాట్లాడని మాట్లాడము. తనకు అటువంటి పనులు చేసి ఆయన పాడే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఇతను ఆయన చేస్తాడు. ఆఖరుకు నశ్యతి కాదు, ప్రణశ్యతి అంటే పూర్తిగా నశిస్తాడు. కారణమేమి? కేవలము కోరికల మీద ఉన్న ఆసక్తి చేతనే. కాబట్టి ఈ కామం అనేది ఒక్కటే నన్ను ఏం చేస్తుంది, అది ఏం చేస్తుంది, అది ఈ ఇటువంటి దారికి తీసుకొస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? తెలివి ద్వారా దాన్ని మనము తెలుసుకోవాలి. కేవలము మానవుడు ఈ కామానికే దాసుడు కావద్దు, మనము రామదాసు కావాలా.
అయితే సార్, ఇప్పుడు ఇంకొక చివరి ప్రశ్న. సమాజంలో ఇవాళ చూస్తుంటే సమాజంలో చాలా అశాంతి నెలకొని ఉంది. అయితే సమాజంలో శాంతి కొరకు యువత ఏ విధమైన ప్రయత్నాలు చేయాలి? ఏ విధంగా వాళ్ళని వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, లేకుంటే ఆహార విహారాలు కానీ, వాళ్ళని వాళ్ళు ఏ విధంగా మలుచుకొని సమాజంలో శాంతి కొరకు ప్రయత్నించాలి?
సాయిరామ్, శాంతి కొరకు యువత పాత్ర అతి ముఖ్యం. కానీ ముందు శాంతి నెలకొల్పడానికి కొరకు యువత ప్రయత్నించే ముందు యువకులు వాళ్ళను వాళ్ళు సంస్కరించుకోవాలి. ఇప్పుడు నేను ఏదో మంచి చేయాలా, లోకానికి సేవ చేయాలా అనుకున్నప్పుడు నన్ను నేను సంస్కరించుకునే నేను ముందుకు పోవాలి. నేను సిగరెట్ తాగుతూ మీరు సిగరెట్ తాగుతారో నేను ఉపన్యాసాలు ఇస్తే ఎట్లుంటుందండి? బాగుంటుంది కదా. కాబట్టి నేను ఆ సత్యము, శాంతి, ఈ లక్షణాలు నేను పెట్టుకోవాలా. స్వామి మన సత్సాయి ఆర్గనైజేషన్ మనం ఫామ్ అయినప్పుడు మద్రాసులో ఒక మాట చెప్పినాడు ఆయన. ఎందుకంటే నేను కొద్ది ఓల్డ్ స్వామి భక్తులలో ఉన్నా, 64 నుంచి స్వామి ఫోల్డ్ లో ఉన్నా. స్వామి ఒక మాట అన్నాడు, నా యందు నమ్మకం ఉండాలా, రెండవది అతని చరిత్ర అంటే ఆయన వ్యవహారం, అతని గుణగణాలు, అతని సొసైటీలో వీడు మంచివాడురా అనిపించుకోవాలా, తర్వాత మోక్షాపేక్ష ఉండాలరా, ఈ మూడు ఉంటే ఈజ్ మై డివోటీ, నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను స్వామి. కాబట్టి ఇది ఈ సెకండ్ పాయింట్ ఏమున్నది? అంటే నా ప్రవర్తన, నా ఆచరణ, నా ఆహారము, నా విహారము, ముందు ఇవి నేను బాగా ఉంటే నేను సేవ చేసేదానికి నాకు ఓపిక ఉండాలా. ఈ సత్ప్రవర్తన ద్వారా నేను ఇతరులను మార్చగలుగుతా, నా కుటుంబ సభ్యులను మార్చగలుగుతా, నా ఫ్రెండ్స్ ని మార్చగలుగుతా, నా చుట్టుపక్కల వారిని మార్చగలుగుతా. సభ ఇప్పుడైతే దీనికి మన స్వామి మనకు కావలసినంత ఏర్పాటు చేసినాడు. మనకేమిచ్చినాడు? సేవ. రామసేవ, గ్రామసేవయే రామసేవ అని పెట్టినాడు. ఇంకేం తప్పుందా? మీరు ఎంత సేవ చేస్తే అని ఒకటిగా సేవ. సేవ అంటే అర్థమేమి? ఫలాపేక్ష లేకుండా, ప్రతిఫలాన్ని కోరకుండా చేసేది ప్రతిది కూడా సేవ. ప్రతిఫలాన్ని అపేక్షిస్తే అది సేవ కాదు, నిష్కామ కర్మ, నిష్కామ సేవ. ఆ నిష్కామ సేవ ద్వారా ఏమవుతుంది? నీ అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. అంతఃకరణం పరిశుద్ధమైనప్పుడు నీలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహాలు అనేటువంటి ఏమైపోతాయి? క్రమంగా అవి మాయమైపోతాయి. నీకు తెలియకుండానే మాయమైపోతుంటాయి. ఎంతసేపు నువ్వు పరోపకారం అనేటువంటి బుద్ధి ఉంటుంది, త్యాగబుద్ధి నీకు అలవడ్డది. ఎందుకంటే నీ సుఖాన్ని, నీ డబ్బుని, తన్మన్ ధన్ నువ్వు ప్రజల కొరకు ఇస్తున్నప్పుడు నీ యొక్క త్యాగబుద్ధి ద్వారా ఈ దుర్గుణాలు నిలిచడానికి ఛాన్స్ ఉండదు. అప్పుడు మీ అంతఃకరణ పరిశుద్ధమవుతుంది. అంతఃకరణ పరిశుద్ధమైనప్పుడు భగవంతుని అందు భక్తి ఏర్పడుతుంది. భగవంతుని భక్తి చేస్తుంటే ఆయన అనుగ్రహం చేత నీకు వివేకాన్ని ప్రసాదిస్తాడు. వివేకం అంటే ఏమి? నిత్యమేది, అనిత్యమేది, శాశ్వతమేది, అశాశ్వతమేది, అటువంటి వివేకాన్ని స్వామి నీకు అనుగ్రహిస్తాడు. వివేకం ఇచ్చడం అంటే నీకు మోక్షానికి వీసా ఇచ్చినట్టే గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ యూ కెనాట్. ఎందుకంటే వివేకం లేకపోతే ఎన్ని గ్రంథాలన్నా చదువును, ఏమన్నా చదువును, పండితుడుగా ఏమనగా, అది మీకు స్వామి ఇస్తాడు. తప్పకుండా ఆయన అనుగ్రహం చేత ఈ జన్మలోనే మనం సార్థకం చేసుకోవచ్చు. కాబట్టి మనకు కావలసినంత ఫీల్డ్ ఉన్నది ఇక్కడ స్వామి దగ్గర. మీకు ఏ ప్రాబ్లం లేదు. బాల వికాసం నుండి మనకు ప్రారంభమవుతున్నాయి. చిన్న పిల్లల నుండి స్వామి మనకి ఇంత ఇంత ఏర్పాటు చేసినాడు దయామయుడు, మీకు ఇంకా ఏం కావాలో మనకు చెప్పండి. ఏదన్నా ఏ యూత్ చేయచ్చు, మీరు ఏం చేయదలుచుకున్నారో చేయండి. వాస్ట్ ఓపెన్, అసలు సేవ చేయాలని బుద్ధి ఉంటే సాలయ్యా.
అంటే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే, సమాజంలో సేవ శాంతి నెలకొల్పాలంటే వ్యష్టి సృష్టి సమిష్టి పరమేష్టిలో తీసుకుంటే మొదలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వ్యష్టి నుంచి మొదలై సమిష్టికి చేరి తర్వాత సృష్టిలో అంతా చేరి అంతా కలిసి పరమేష్టిని చేరుతుంది.
సాయిరాం చక్కటి. అయితే ఇక్కడ వ్యష్టి సమిష్టి అని సృష్టిలో భాగమే, సృష్టి లేకపోతే వ్యష్టి లేడు సమిష్టి లేడండి. అయితే మనము చెట్టు 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 కలిస్తేనే వనమైంది, వ్యష్టి వ్యష్టి కలిస్తేనే సమిష్టి అయింది, సమిష్టి కలిస్తేనే ప్రపంచమైంది, ప్రపంచం అంటే సృష్టి అయింది అవునా కదా. ఇప్పుడు ఈ దారాలన్నీ ఒక దగ్గర పెడితేనే పట్టా తయారైంది, ఏ దారం ఆధారం లాగేస్తే పట్ట ఉంటుందా అండి, ఉంటుందా అండి. అదే మాదిరిగా అందరి యొక్క సమిష్టి అంటే మనమందరం అందులో భాగస్వాములమని అనుకోవాలి. ప్రతి ఒక్కరూ మనం కష్టపడి చేస్తున్నప్పుడు ఆ భగవంతుని కృప తప్పకుండా వస్తుంది. వ్యష్టి సమిష్టి అని వ్యవహార దృష్టితో మనం చెప్పుకునేది కానీ వాస్తవంగా ఉన్నది ఒకటే, ఆ పరమాత్మ తప్ప రెండోది లేదు అని అద్వైత సత్యం మనకు చెప్తున్నది.
సైరామ్ సార్, మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ప్రశాంతి నిలయంకి విచ్చేసి మా యొక్క క్వశ్చన్స్ కి మీరు సమాధానం ఇచ్చినందుకు రేడియో సాయి తరపున, మా తరపున, శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సాయిరామ్.
సాయిరామ్, ఇక్కడ నా తరపు నుండి సాయి రేడియో వాళ్లు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తూ ఈ ఉపాధిని స్వామి తన సేవ కొరకు ఉపయోగిస్తున్నాడని నేను సంతోషపడుతున్నాను. మీరందరూ నన్ను అడుగుతున్నారంటే నేను మీకు చెప్పడానికి కొరకు చేసినంటే స్వామి దగ్గర విన్నటువంటి నాలెడ్జ్ని అంతగా నేను మళ్ళా పునశ్చరణ చేసుకోవాల్సి వచ్చింది, దానికి నేను మీకు ధన్యవాదం చెప్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్.
మీరింతవరకు ప్రాకృత సంహిత భగవద్గీత, భగవద్గీతపై సాయి యువత సందేహాలకు శ్రీ నరసింహారావు గారి సమాధానాలు విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ నరసింహారావు గారు, వై సాయినాథరాజు, ఎస్ ఆదిత్య, ఎస్ శ్రీహర్ష మరియు శశిధర్. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు.